ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ఈరోజు అంశం ఖరీఫ్ ప్రత్తి సాగులో పాటించాల్సిన సూచనలు.
ఓ మల్లేశా, యాడబోయినవరా? నీ ఆటకు యాలాపాలుండదారా? పొదుగుక్తాంది రారా, పచ్చి కాల్జేతులు కడుక్కొని ఇంత బువ్వదిందు రా బిడ్డా.
ఏమక్క, పిల్లగాడింకా రాలేదా? మావోడు కూడా రాలే, ఇద్దరు మస్తు తయారైన్రు, అస్సలే పొదుగుక్తుంది. అవునక్క, ఏం కూరండినావ్?
ఆ ఏం వండుతా చెల్లే, గదే ఇంత పెసరపప్పు పోసి పచ్చిపులుసు పెట్టిన. అవును, నువ్వేం చేసినావు?
అర్రే అవ్వక్క, అసలు వచ్చిన సంగతి ఆద్మర్శన. ఇంత టమాటా కూర వండుదామంటే ఉల్లిగడ్డలు లేకపాయే. జరంత ఉంటే ఓ రెండియా రాదు?
ఆ తెస్తున్నా, ఆగు చెల్లే. ఓ చెల్లే, మొన్న అంగట్లకు పోయినప్పుడు తీసుకోలేదానే?
ఆ అంగట్లకు పోయినా గాని ఓ ఇద్దరు కాడ అడిగితే కిలో ఉల్లిగడ్డలు ఎంత అంటే తులం బంగారం రేట్ చెప్తాండు. ఇదేందని మీ మర్దిని అడిగితే నువ్వుకో నేను పట్నం పోయినప్పుడు తెస్తా అన్నాడు. ఆయన పోతలేడు తెస్తలేడు, ఏం చేయాలి మరి?
మరదే కాదు చెల్లే, మీ బావ కూడా గట్లనే ఉన్నాడు. పొద్దుగుకంగానే కూరైందా బువ్వైందా అని అడుగుతాడు, గాని దానిలోకి ఉల్లిగడ్డలు ఉన్నాయో లేవో పట్టించుకోడు.
అగో గిట్లా తలుసుకున్నామో లేదో, గట్లా రానేవట్టే మహారాజులు. నువ్వు రెల్లా ఆవుసు.
ఏమన్నా చేనంత పచ్చగుంది, ఏమేసినవేందే?
ఏమేసినో నాకేమేరకా, సాహుకారు చెట్లకు మంచిదని ఏదో ఇచ్చిండు, నేను వేసిన.
ఏం తెలియదా, గట్లెట్లేసినవానా? ఏమన్నా తెచ్చనే.
ఊళ్ళే రైతులందరికీ తెలియజేయందంటే రేపు పొద్దుగాల మా గ్రామ పంచాయతీ కాడ రైతు సదస్సు అయితే దానికి రైతులందరూ రావాలా? హో
అగో, రైతు సదస్సు ఏం తమ్మి, గదిని గురించేత నేను ఇదివరకులే.
ఏం లేదన్నా, రైతు సదస్సు అంటే మా మండలం ఏవో మేడం లేదా, ఇంకో పెద్ద సార్ని తీసుకొచ్చి మా చేను మంచిగా ఉండాలంటే ఏం చేయాలో చెప్తారు, ఇంకా మంచి లాభాలు రావడానికి ఏం చేయాలనో కూడా చెప్తారు.
గాయనెవరు మన చెప్పేది ఏంద్రా, మనకు తెలియదా ఏం చేయాలి నువ్వు ఏం చేయొద్దు?
ఎందుకంత కోపానికొస్తావు? గట్లా చెప్పిండో లేదో అప్పుడే కోపమా? అన్నీ నీకే తెలుసు అనుకుంటావెందుకు? జరంత పక్కనోళ్ళు చెప్పింది కూడా వింటే నీ సొమ్మేమన్నా పోతదా ఏంది?
మస్తు చెప్పినావు వదిన.
అరే నేనేమన్నానే, నేను మూరెడంతా చెప్తున్నదని బారెడంతా చెప్తున్నావు.
అబ్బా వాళ్ళ నన్నుడు కాదు, నువ్వెప్పుడన్నా నా మాట గట్ల ఇన్నావా?
ఇన్నతి మస్తు ఇన్నా గాని ముందింత బుబ్బ పెడదు పా.
ఆ దానికి మాత్రం బాగా ముందుంటావు.
ఏమన్నా తయారైనావా, పోదామా మరి?
ఎడిగితమ్మి పోయేది.
ఏడుకంటవేంది, రాత్రి గంత మంచిగా చెప్పిండు కదా, మర్చిపోయినావా మళ్ళప్పుడే?
ఆ గుర్తుందిలే గుర్తుందిలే, నువ్వు వస్తలేవా మరి?
ఇదేదో చిత్రమే ఉంది కదా, యాద్ చేసిందే నేను, నాకే చెప్తున్నారా? అవుమరిది మా చెల్లి వస్తలేదా మరి?
దానికేంది వదిన, ఊరికి మొదలే తయారైంది.
సరే సరే మాటలు ఆపురు గాని, ఇక పోదాం పాన్రి.
అగో ఊరికి మొదలు తయారైనంటివి చూడు, గిడ ఎంతమంది వచ్చిర్రో.
ఆ సుత్తునలే.
నమస్తే సర్పంచ్ సాబ్. అగో సీన్ వచ్చిందంటే ఊరంతా వచ్చినట్లే, ఏవో మేడం కూడా వస్తుంది, ఇక మొదలు పెడదాం పదండి.
ఆ సర్పంచ్ గారు నమస్తే, ఇదిగోండి ఈయనే మన శాస్త్రవేత్త గారు.
నమస్తే సర్పంచ్ గారు.
ఆ నమస్తే సార్, మీకోసమే మా ఊరి రైతులందరూ ఎదురు చూస్తున్నారు,
అందుకే మీ దగ్గర నేనొచ్చా.
గ్రామ ప్రజలందరికీ నమస్కారం, మన ఊరి రైతులందరి సహకారంతో ఇన్ని రోజులు మన ఏవో మేడం గారు సలహాలిచ్చారు. మరి ఈ రోజు మీ అందరికీ ఎక్కువ లాభాలు, ఇంకొన్ని సమస్యలకు సమాధానాలు చెప్పడానికి మీకోసం మన శాస్త్రవేత్త గారు వచ్చారు. మీ అందరికీ మీ మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఈ రైతు సదస్సు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. అందరికీ నమస్కారం.
గ్రామంలోని రైతు మిత్రులకు నమస్కారం. మన గ్రామంలో చాలా మంది ప్రత్తి పంట వేశారు, కాబట్టి ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ వినయ్ శాస్త్రవేత్త గారు ప్రత్తి పంటపై పరిశోధన చేసిన వారు, కాబట్టి ఆయన చెప్పే సలహాలు సూచనలు తప్పక పాటించాల్సిందిగా కోరుతున్నాను.
అందరికి నమస్కారం. నా పేరు వినయ్. సాధారణంగా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు, మన తెలంగాణ ప్రాంత పరిస్థితులను బట్టి మీరు పత్తి వేయడం చాలా మంచి ఆలోచన. కాబట్టి సరైన పద్ధతిలో పండిస్తే మంచి లాభాలు వస్తాయి. అలా కాకుండా మోతాదుకు మించి ఎరువేసినా, అనవసరంగా పురుగు మందులు వాడినా, పంట దశకు అనుగుణంగా నీటి వసతి కల్పించకపోయినా నష్టాలు వస్తాయి. మీకు ఎలాంటి సందేహాలున్నా నన్ను గాని మీ ఏవో గారిని గాని ఇప్పుడు అడగవచ్చు.
నమస్తే సారు. పోయినేడు నేను పత్తి వేసినప్పుడు ఆకులలో కొన్నింటికి మచ్చలు వచ్చినాయి, ఇంకెన్నేమో పచ్చగా అయిపోయినాయి, కొన్నిటికి పూతండిపోయింది. ఇదేదో రోగం అని ఏవో మేడం అడుగు మందు కొడదాం అనుకుంటే ఆమెనేమో మందు కొట్టకు ఇదేదో ధాతులోపం అన్నది, నాకేమో అది తెగుళ్ళక కొడుతుంది. ఈ రెండింటిని ఎట్లా గుర్తుపట్టాలే, దానికి ఏం చేయాలి కొంచెం చెప్పొచ్చుగా?
ఈ సమస్య రైతులకే కాదు, ఒక్కోసారి మేము కూడా తేడా కనిపెట్టలేం. దేన్నైనా పరీక్ష చేశాక తెగులా లేక లోపమా చెప్పగలం. నువ్వు అన్నట్టు అది మామూలు ధాతులోపం కాదు, సూక్ష్మ ధాతులోపం. మామూలుగా ప్రత్తిలో 3 రకాల సూక్ష్మధాతు లోపాలు తరచుగా కనిపిస్తాయి. దాంట్లో మెగ్నీషియము, జింకు, బోరాను, వీటికి సంబంధించిన లోపాలు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాయి. మెగ్నీషియం విషయానికి వస్తే సాధారణంగా ముదురాకు అంచు నుంచి మధ్య భాగానికి పసుపు రంగులోకి మారుతుంది, కానీ ఈనెలు మాత్రం తర్వాత నెమ్మదిగా ఆకులు ఎర్రబడి రాలిపోతాయి. దీని సవరణకు 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ ను 1 లీటర్ నీటికి కలిపి పైరు వేసిన 45 రోజుల తర్వాత ఒకసారి, 75 రోజుల తర్వాత ఇంకొకసారి పిచికారీ చేసుకోవాలి. ఇక జింకు విషయానికి వస్తే సాధారణంగా మొక్క మధ్య ఆకుల మీద కనిపిస్తుంది, కొమ్మ చివరాకులు చిన్నవిగా ఉండి ముడతలు పడి కణుపుల మధ్య దూరం తగ్గిపోతుంది. దీని సవరణ కోసం ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేటును ఆఖరి దుక్కులో వేసుకోవాలి. అంతేకాకుండా 2 గ్రాముల జింకు సల్ఫేటును 1 లీటర్ నీటికి కలిపి లోప లక్షణాలు కనిపించిన 7 నుంచి 10 రోజుల మధ్యలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇక బోరాన్ విషయానికి వస్తే తీవ్రత ఎక్కువగా ఉంటే మొగ్గ దశలో పూత రాలిపోతుంది, లేదా చిన్న కాయలు రాలడంతో పాటు మొక్కలు గిడసబారి ప్రధాన కాండంపై పగుళ్లు ఏర్పడతాయి. దీని సవరణ కోసం పైరు వేసిన 60 నుంచి 90 రోజుల తర్వాత 1 లీటర్ నీటికి 1.5 గ్రాముల బోరాక్సు వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి.
అవు సీనన్న, మొన్న నీ చేనులో ఏదో పురుగు వచ్చిందన్నావు కదా, ఈసారి బాగా చెప్తుండు, ఒకసారి అడిగి చూడు.
సరే తమ్మి, అడుగుతున్నా ఆగు. సారు, నా పేరు సీను. ఎన్నో ఏళ్ళకెళ్ళి పత్తి వేస్తున్నా, పోయినేడు నా చేనులో ఏవేవో పురుగులు వచ్చి పొలమంతా ఆగమాగం చేసినాయి.
సీను, నువ్వు పాటించేది సరైన పద్ధతి కాదు. ఇలా ఏ మందు దేనికి కొడుతున్నావో తెలియకుండా కొడితే తర్వాత కొత్త కొత్త సమస్యలు, దాంతోపాటు ఇంకొన్ని కొత్త కొత్త పురుగులు వస్తాయి. నీ భాషలో సరిగ్గా చెప్పాలంటే చారణ కోడికి బారణ మసల లెక్కైతుంది. అనవసరంగా పురుగు మందులు వాడితే చిన్న చిన్న పురుగులు కూడా పెద్ద పెద్ద సమస్యలు తీసుకొస్తాయి. ఇలా ఇంకెప్పుడు చేయకు, సరేనా?
సరే సారు, మీరు చెప్పిందాక గింతుంటదని నాకు తెలియనే తెలియదు. ఇంకెప్పుడు గిట్ట చేయను. అసలు ఏమేం పురుగులు వస్తాయంటారు? ఆ పురుగులు వస్తే ఇంకేమేం చేయాలి?
సాధారణంగా పత్తిలా 2 రకాల పురుగులు ఉంటాయి. 1 రసం పీల్చే పురుగులు, 2 కాయ తొలిచే పురుగులు. రసం పీల్చే పురుగులు ముందుగా దాడి చేస్తాయి, కాబట్టి వీటిలో ముఖ్యంగా దాడి చేసేవి పిండినల్లి, పచ్చదోమ. వీటి నివారణ కోసం విత్తే సమయంలోనే జాగ్రత్త వహించాలి. దానికోసం విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి, లేదంటే మోనోక్రోటోఫాసు మరియు నీరు 1:4 నిష్పత్తిలో, లేదా ఇమిడాక్లోప్రిటు 200 SL మరియు నీరు 1:20 నిష్పత్తిలో కలిపి ఆ ద్రావణాన్ని విత్తిన 30, 45, 60 రోజులకొకసారి లేత కాండానికి బొట్లు పెట్టినట్లయితే రసం పీల్చే పురుగులను అదుపులో ఉంచొచ్చు. దీనిలో వేప కషాయం 5% లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి సాయంత్రం వేళలో పిచికారీ చేసుకోవాలి. ఇక కాయతొలిచే పురుగులను అరికట్టడం కోసం ముందుగానే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అంతేకాకుండా పంట మార్పిడి కూడా చేయాలి. ఎప్పుడైనా వేసవి దుక్కులు లోతుగా దున్నుకోవాలి. మొక్కజొన్నను లేదా జొన్నను కంచె పంటగా మరియు బంతిని ఎర్రపంటగా వేస్తే కాయతొలిచే పురుగులను ఎదుర్కోవచ్చు. లద్దె పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే లీటరు నీటికి 1 మిల్లీలీటరు నొమల్యురాను లేదా లుఫన్యురాను లేదా 1.5 గ్రాముల థయోడికార్ప్ కలిపి పిచికారీ చేయాలి. 3వ దశ దాటిన లద్దె పురుగును అరికట్టడం కోసం ఎకరాకు 10 కిలోల తవుడు, 2 కిలోల బెల్లం, 750 మిల్లీలీటర్ల క్లోరిపైరిపాసు లేదా 300 గ్రాముల థయోడికార్ప్ను వీటికి తగినన్ని నీళ్లు కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని సాయంత్రం సమయంలో పొలమంతా వెదజల్లాలి.
సైంటిస్ట్ సారు, పోయినేడాది నేను కూడా పత్తి పండేసిన, నా చేనులో కూడా కొన్ని సూక్ష్మధాతు లోపాలు ఇంకా తెగులు కనిపించినాయి. మీరు చెప్పిన దాకా నాకు కూడా తెలియలే అది తెగులని. తెగులు ఎన్ని రకాలు ఉంటాయి? అట్లనే అవి రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి కొంచెం చెప్పురు.
పత్తిలో చాలా రకాల తెగులు వస్తాయి. వాటిలో పంట నష్టం అధికంగా కలిగించేవి వేరుకుళ్ళు తెగులు, ఫ్యూజేరియం వడలు తెగులు. ఇక వేరుకుళ్ళు తెగులు విషయానికి వస్తే, భూమిలో అధికంగా తేమ ఉన్నప్పుడు పైరు అన్ని దశల్లో ఈ తెగులు కనబడుతుంది. లేత మొక్కలు అర్ధంతరంగా ఎండిపోయి చనిపోతాయి. వడలిపోయిన ఆకులు చాలా కాలం వరకు చెట్టు పైనుండి కిందకి వేలాడుతూ ఉంటాయి. దీని నివారణ కోసం 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 1 గ్రాము కార్బన్ డిజమ్ ను లీటరు నీటికి కలిపి ఆ ద్రావణాన్ని తెగులు సోకిన మొక్కల పొదల చుట్టూ నేలపై పోయాలి. ఇక ఫ్యూజేరియం వడల తెగులు విషయానికి వస్తే, వడల లక్షణాలు ఏ దశలోనైనా కనిపించవచ్చు. మొలక దశలో ఆశించినప్పుడు నానుడి తెగులు లక్షణాలు బాగా కనిపిస్తాయి. తెగులు సోకిన మొక్కల ఆకులు వాడిపోయి మొదట ఈనె మధ్య పసుపు రంగుగా, తర్వాత ఎర్రగా మారి ఆకులు క్రింద నుండి పైకి ఎండుకుంటూ రాలిపోతాయి. కొమ్మలను చీల్చి చూస్తే నల్లటి బూజుతో చారలు కనిపిస్తాయి.
నమస్తే సైంటిస్ట్ సారు, ఈ తెగుళ్ళు పురుగుల గురించి నాకైతే ఎక్కువ తెలియదు. నేనైతే కలుపు తీయడానికి పోతా. మా చేనుకు కూడా కలుపు బాగా వస్తుంది, గడ్డి కూడా బాగా పెరుగుతుంది. అంతేకాకుండా పెద్ద ఆకులు ఉన్న కలుపు కూడా ఈ మధ్య బాగా కనబడుతుంది. కలుపు తీసి తీసి యాష్టకొస్తుంది. ఏ మందులు వాడితే కలుపు రాకుండా ఉంటది?
పత్తిలో కలుపు నివారణకు సంబంధించిన విషయాలు మీ ఏవో గారికి బాగా తెలుసు, ఎందుకంటే మీ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉంది. ఈ సమస్యకు సమాధానం ఆమె బాగా చెప్పగలరు.
కలుపు నివారణకు విత్తే ముందు ఫ్లూ క్లోరాలిన్ 45% ఎకరాకు లీటర్ చొప్పున పిచికారీ చేసి భూమిని కలియదున్నాలి, లేదా 30% పెండి మితాలిన్ ఎకరాకు 1.3 లేదా 50% అల్లాక్లోర్ 1.5 లీటర్ల విత్తన వెంటనే గాని మరుసటి రోజున గాని వేయాలి. విత్తిన 25 నుండి 30 రోజులప్పుడు అంతర కృషి చేసి దాని అవకాశం లేనప్పుడు గడ్డి జాతి మొక్కల నివారణకు 400 మిల్లీలీటర్ల ఫెజలోఫాస్ ఇథైల్ 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరాకు పిచికారీ చేసుకోవాలి. గడ్డి జాతి మొక్కల నివారణకు 400 మిల్లీలీటర్ల క్విజలోఫాస్ ఇథైల్ 200 లీటర్లు నీటిలో కలిపి ఎకరాకు పిచికారీ చేసుకోవాలి. వెడల్పాటి ఆకుల కలుపు సమస్య ఎక్కువగా ఉంటే ఎకరాకు 200 మిల్లీలీటర్ల పైరీ థయోబ్యాక్ సోడియం ను 200 మిల్లీలీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
సారు, మా పొలంలా కొమ్మకి ఉండే చివరాకులన్నీ కొంచెం పసుపచ్చగా అయి చిన్న చిన్నగా అయిపోతున్నాయి. ఆకులైతే కొంచెం మాడిపోతున్నాయి. అట్లాంటప్పుడు కొత్త చిగురు కాని పూత కాని వస్తలేదు. ఈ లక్షణాలన్నీ కలుపు మొక్కలు లేనప్పుడు ఎక్కువ లేవు, కానీ కలుపు ఉన్నప్పుడు బాగా ఎక్కువ అవుతున్నాయి. ఇవన్నీ రాకుండుండాలంటే ఏం చేయాలంటారు?
అమ్మా, మీరు చెప్పిన లక్షణాలన్నీ బట్టి చూస్తే ఇది వైరస్ సోకడం వల్ల వచ్చినట్లుంది. ఇంకా కలుపు ఉన్నప్పుడు ఎక్కువ తీవ్రతుంది కాబట్టి ఆ వైరస్ ఆ కలుపు మొక్కల ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీన్ని సోకింపజేసేది తామర పురుగులు, ముఖ్యంగా వయ్యారిబామ, గడ్డి చామంతి, ఉత్తరేణి మొదలగు కలుపు మొక్కల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. దీన్నే టొబాకో స్ట్రీక్ వైరస్ తెగులు అని కూడా అంటారు. ఈ తామర పురుగుల నివారణకు అవసరాన్ని బట్టి లీటరు నీటికి ఎసిపేటు 1.5 గ్రాములు లేక థయోమితాక్సామ్ 0.2 గ్రాములు లేక ఇమిడాక్లోప్రిటు 0.3 మిల్లీలీటర్ల చొప్పున వారం రోజుల వ్యవధిలో 2 సార్లు మందులను మార్చి మార్చి పిచికారీ చేయాలి.
సైంటిస్ట్ సారు, నా పొలంలో పోయిన సంవత్సరం పూత ఇంకా పిందరాడడం బాగా కనిపిస్తుంది. నేను అవసరమైనప్పుడల్లా నీళ్లు పెట్టిన, కానీ ఎందుకు రాలుతుందో అర్థమైతలేదు. ఏం చేయాలని కూడా అయితే అస్సలు అర్థమైతలేదు. ఏం చేస్తే ఈ పూత పిందిరాలు ఆగిపోతుందో కొంచెం చెప్పురి.
మీ పొలంలో లాగానే చాలా మంది పొలాల్లో ఈ పూత పిందిరాలన కనబడుతుంది. దీని వల్ల బాధపడుతున్నారు. ఇది ప్రతికూల పరిస్థితుల వల్ల గాని మొక్కల జీవన ప్రక్రియలో వచ్చే మార్పుల వల్ల లేదా కాయ తొలిచే పురుగుల ద్వారా పత్తిలో 60-70% నష్టం వస్తుంది. దీని నివారణ కోసం నాఫ్తలిన్ ఎస్టిక్ యాసిడ్ 10 PPM ద్రావణాన్ని అనగా ప్లానోఫిక్స్ను 1 మిల్లీలీటర్ల మందును 4-5 లీటర్ల నీటిలో కలిపి విడిగా గాని లేక 1-2% డయమోనియం పాస్ఫేటు లేదా యూరియా ద్రావణంలో కలిపి గాని 1-2 సార్లు 10-15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. సాగునీటి వస్తి ఉన్న పరిస్థితుల్లో అధిక వర్షాలతో పాటు నత్రజని ఎరువులు అధిక మోతాదులో వేయడం వల్ల కాయ కొమ్మలు ఏర్పడి పిండి పదార్థంలో ఎక్కువ భాగం కొమ్మల అభివృద్ధికి ఉపయోగపడి పూత కాయలు పిందే రాలను తగ్గుతుంది. బీటీ పత్తిని సాగు చేసినప్పుడు పూత పిందే మరియు కాయ బాగా తయారయ్యే దశలో పైపాటి ఎరువులుగా DAP లేదా యూరియాను 2% ద్రావణంగా లేదా 1% పొటాషియం నైట్రేటు 7-10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి.
ఇప్పటి వరకు మన ఏవో మేడం గారు మరియు మన శాస్త్రవేత్త గారు చెప్పింది బాగా విన్నారు కాబట్టి ఇన్నది మరి ఒక చోట ఇంకో చోట ఇటు పెట్టకుండా బాగా పాటించితే కొంచెం మంచిగా ఉంటది. నేను కూడా ఒక రైతునే కాబట్టి నేను కూడా అవన్నీ పాటించి అందరం కలిసి సమిష్టిగా లాభాలు పొందుదాం. మరి ఈ రైతు సదస్సు కార్యక్రమానికి వచ్చి అందరూ విజయవంతం చేసినందుకు అందరికి ధన్యవాదాలు. మన ఏవో మేడం గారికి ఇంకా మన శాస్త్రవేత్త గారికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.
విన్నారు కదా, ఇప్పటికైనా ఇవన్నీ పాటించి బాగుపడదాం, మంచి లాభాలు పొందుదాం. ఏమంటారయ్యా?
ఇంకేమంటాం? సరే అంటాం.
గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుక బుర్లు.
అమ్మా అమ్మా, ఎక్కడున్నావు? తొందరగా రా అమ్మా, ఆకలిగా ఉంది. టిఫిన్ పెట్టమ్మా, ట్యూషన్ కెళ్ళాలి.
హా, వస్తున్నానమ్మా. ఏంటి అంత హడావిడిగా ఉన్నారు? ఏమైంది ఈ రోజు ట్యూషన్ కి ఇంత తొందరగా తయారయ్యారు?
ఈ రోజు మా సైన్స్ మాస్టరు మా విద్యార్థులందరికీ సైన్స్ లోని కొన్ని ముఖ్యమైన పదాలు ఇచ్చి వాటి గురించి తెలుసుకుని వాటి ప్రత్యేకత ఏమిటో, అవి మానవ శరీరానికి ఎలా ఉపయోగపడతాయో వాటి గురించి తెలుసుకుని ఒక కథ రూపంలో రాసుకుని రమ్మన్నారమ్మా.
అవునా మరి, మీకు ఏ విషయం ఇచ్చారు మీ మాస్టరు?
మాకు కీలక ఆరోగ్య అంశాల గురించి ఇచ్చారమ్మా. నాకేమో ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్. అమ్మా, మీ బడిలోని పిల్లలకి నువ్వు కూడా సైన్స్ పాఠాలు చెప్తావుగా, అయితే నీకు తెలిసే ఉండాలి కదా వీటి గురించి.
అవునమ్మా, నీకే తెలిసి ఉండాలి కదా. అయితే వీటి గురించి నువ్వే మాకు చెప్పమ్మా. అవునమ్మా, వాటి గురించి నాకు తెలుసు. అందుకని మీకు వాటి గురించి ఏమేమి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారో చెప్తే నేను మీకు వాటి గురించి చెప్తాను.
సరే అమ్మా.
అమ్మా, మరి ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ అంటే ఏంటమ్మా?
హా, మన శరీరంలో మంచి బ్యాక్టీరియాలను వృద్ధి చేసి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేటట్లుగా చేసేవే ఈ ప్రీబయోటిక్స్ మరియు ప్రోబయోటిక్స్. ఈ రెండు వినడానికి ఒకేలా ఉండి కొంచెం తికమకకు గురి చేస్తాయి, కానీ ఈ రెండు దేనికదే ప్రత్యేకం. ప్రోబయోటిక్స్ అంటే మంచి బ్యాక్టీరియా జీవం గలవి, మన జీర్ణ వ్యవస్థలో సహజంగానే ఉంటాయి. అవి చెడు బ్యాక్టీరియాను నశింపచేసి మన జీర్ణ వ్యవస్థను, విసర్జన వ్యవస్థను ఆరోగ్యంగా ఉండేటట్లు చేస్తాయి. వ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్టపరుస్తాయి. అలాగే ప్రీబయోటిక్స్ అంటే మనం తీసుకున్న ఆహారం నుండి లభించి జీర్ణాశయంలో జీర్ణం కానటువంటి పిండి పదార్థాలు, ఇవి ప్రోబయోటిక్స్ కు ఆహారం. అంటే ప్రీబయోటిక్స్ మరియు ప్రోబయోటిక్స్ మన శరీరానికి చాలా అవసరం. ప్రోబయోటిక్స్ శరీరంలో ఉండేటట్లుగా చేసేవి ప్రీబయోటిక్స్. ఆ విధంగా రెండు పరస్పరం అనుబంధం కలిగి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
మరి మనకి ఈ ప్రోబయోటిక్స్ మరియు ప్రీబయోటిక్స్ చాలా అవసరం అన్నావు కదమ్మా, అవి మన ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయి?
ఇవి మనకు చాలా విధాలుగా తోడ్పడతాయి. మానవ శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థ, నాడీ వ్యవస్థల నిర్వహణలో జీర్ణ వ్యవస్థ పాత్ర చాలా ఉంటుంది. అందుకు మూలం జీర్ణ వ్యవస్థలోని ప్రోబయోటిక్స్ నిర్వహిస్తాయి. అందుకే జీర్ణ వ్యవస్థను రెండవ మెదడు అంటారు. శరీరంలో పోషకాలు జీర్ణించబడి శోషించబడాలన్నా, విటమిన్లు, క్రొవ్వు, ఆమ్లాల సంశ్లేషణ జరగాలన్నా, కొన్ని బ్యాక్టీరియాల వలన వచ్చే వ్యాధులను నివారించాలన్నా ప్రోబయోటిక్స్ చాలా అవసరం. ఒక్కోసారి వ్యాధి నివారణకు యాంటీబయోటిక్ ఇచ్చినప్పుడు మంచి బ్యాక్టీరియా నశించిపోతుంది. అటువంటి సమయంలో ప్రోబయోటిక్స్ శరీరాన్ని ఆదుకుంటాయి. విరోచనాలు తగ్గిన తర్వాత వీటి అవసరం చాలా ఉంటుంది. యోనికి సోకే ఈస్ట్ ఇన్ఫెక్షన్, మూత్రనాళానికి సోకే ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి. విసర్జనకు సంబంధించిన అసౌకర్యానికి చికిత్స చేస్తాయి. జీర్ణాశయానికి సంబంధించిన ఇన్ఫెక్షన్లను త్వరగా తగ్గిస్తాయి. అలానే ప్రీబయోటిక్స్ కూడా చాలా విధాలుగా మానవ శరీరానికి ఉపయోగపడతాయి. ప్రీబయోటిక్స్ శరీరంలో జీర్ణం గాని పీచు పదార్థాలు ప్రోబయోటిక్స్ కు, ముఖ్యంగా బఫిడో బాక్టీరియా జాతికి చెందిన వాటికి మంచి ఆహారంగా పనిచేస్తాయి. శరీరంలో వాటి సంఖ్యను పెంపొందిస్తాయి. పెద్ద పేగు పురీష స్థానం దగ్గర ఉండి అక్కడ పనిచేసే ప్రోబయోటిక్స్ ఆహారంగా ఉంటాయి. ఇన్సులిన్, ఫ్రక్టోలిగోసాకరైట్స్, గలాక్టోలిగోసాకరైట్స్, లాక్టోస్, లఫినోస్ మొదలైనవి శరీరంలో సాధారణంగా ఉండే ప్రీబయోటిక్స్. అలా అయితే మరి ప్రోబయోటిక్స్ మరియు ప్రీబయోటిక్స్ మనం తినే ఆహార పదార్థాల ద్వారా మానవ శరీరానికి లభిస్తాయా? అలా లభించినట్లయితే ఏ పదార్థాల ద్వారా లభిస్తాయో చెప్పమ్మా.
ప్రోబయోటిక్స్ శరీరంలో సహజంగా ఉన్నప్పటికీ నిరంతరం కలిగి ఉండాలంటే ప్రోబయోటిక్స్ కు గల ఆహారం తీసుకోవాలి. పాలు, పాల పదార్థాలు, ముఖ్యంగా పులవడం వల్ల తయారయ్యే పదార్థాలు అయిన పెరుగు, మజ్జిగ, జున్ను మొదలైన వాటిలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. పులియబెట్టి తయారు చేసే పదార్థాల్లో బ్రెడ్, ఇడ్లీ, దోశ, డోక్ల వంటి ద్వారా లభిస్తాయి. సోయా పాలు, సోయా పాలతో తయారు చేసే టెంపూలో కూడా ఉంటాయి. డార్క్ చాక్లెట్ లో ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఇవి బాగా అందుబాటులోకి వచ్చాయి. మధుమేహులకు కూడా ఇవి చాలా మంచివి. కూరగాయలు, పండ్లు ఉపయోగించి చేసే ఊరగాయల ద్వారా కూడా వీటిని పొందవచ్చు. ఇలానే ప్రీబయోటిక్స్ కూడా కొన్ని ఆహార పదార్థాల ద్వారా మానవ శరీరానికి ఉపయోగపడతాయి. అవి పప్పు ధాన్యాలు, ముడి గోధుమ ఉత్పత్తులు, వెల్లుల్లి, ఉల్లి పచ్చివి ఉడికినవి, క్యాబేజీ, చిలగడ తుంప మొదలైనవి. ఇలా ప్రీబయోటిక్స్ మరియు ప్రోబయోటిక్స్ వలన మన శరీరంలో స్వతహాగా మరియు ఆహార పదార్థాల ద్వారా ప్రవేశించి మానవ మనుగడకు ఆరోగ్యానికి తోడ్పడతాయి.
అంటే మనం తినే ప్రతి ఆహార పదార్థం వలన మన శరీరానికి కావలసిన ప్రీబయోటిక్లు, ప్రోబయోటిక్లు పెంపొంది మానవ మనుగడకు సహాయపడుతున్నాయన్నమాట.
ఇప్పుడు మాకు ప్రీబయోటిక్స్ మరియు ప్రోబయోటిక్స్ వలన కలిగే లాభాలు, వాటి పనితీరు, ఆరోగ్య రహస్యాలు, వాటిలో ఉండే రకాల గురించి చాలా బాగా తెలుసుకున్నామమ్మా.
అందుకే రోజు మిమ్మల్ని పోషక విలువలున్న ఆహారం తినమని చెప్తాను. కానీ మీరు వింటేనేగా, ఇప్పటికైనా వీటి అవసరం తెలుసుకొని మీ స్నేహితులకు కూడా చెప్పి వారి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోమని చెప్పండి.
సరే అమ్మా, మేము ఇంకా ట్యూషన్ కి వెళ్తాం. ఇప్పటికే టైం అయింది. నువ్వు చెప్పిన సమాచారం అంతా కథనం ప్రకారం రాసి మా మాస్టర్ కి చూపించాలి. సరే అమ్మా, మేము ఇంకా ట్యూషన్ కి బయలుదేరుతామమ్మా.
సరే నానా, జాగ్రత్తగా వెళ్లి రండి.
బాయ్ అమ్మా.
శ్రోతలకు నమస్కారం. ఇకపై మన చేను కబుర్లు కార్యక్రమంలో క్రమం తప్పకుండా ఏదో ఒక వంటకాన్ని తయారు చేయడం నేర్చుకుందాం. అయితే ఇవి మామూలు వంటకాలు కాదండి, ఆరోగ్య లాభాలు గల వంటకాలు. ఉబకాయం, మధుమేహం, రక్తహీనత, అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు నానాటికి పెరుగుతున్న ఈ రోజులలో ఆరోగ్య లాభాలు గల వంటకాలే చేసి తినాలి. ఈ సందర్భంగా ఈ రోజు మనం నేర్చుకోబోతున్న వంటకం జొన్న తాలికలు. జొన్న చిరుధాన్యం, పోషక విలువలే కాదు పోషక ఔషధ గుణాలు కూడా ఎక్కువే. శ్రోతల్లారా, పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉండండి. తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్పేస్తాను. అప్పుడే కదా మనం చేసుకోబోతున్న వంటకాన్ని మళ్ళీ మళ్ళీ చేసుకోగలుగుతాం, తినగలుగుతాం. సిద్ధంగా ఉన్నారు కదా? జొన్న తాలికలు తయారీకి కావలసిన పదార్థాలు చెప్పేస్తున్నా మరి. జొన్న పిండి 200 గ్రాములు, గోధుమ పిండి 50 గ్రాములు, పాలు 1/2 లీటర్, తరిగిన బెల్లం 200 గ్రాములు. బెల్లానికి బదులు మనం పంచదార కూడా వాడుకోవచ్చు. నేను మాత్రం బెల్లంనే ఉపయోగిస్తున్నాను, ఎందుకంటే బెల్లంలో ఇనుము ఎక్కువగా ఉంటుంది కదా. యాలకులు 4, వీటి వల్లనే మనం చేసే వంటకానికి చక్కని సువాసన వస్తుంది. అందరూ రాసుకుంటున్నారు కదండి. మరోసారి కావలసిన పదార్థాలేంటో చూద్దాం. కావలసిన పదార్థాలు మరోసారి: జొన్న పిండి 200 గ్రాములు, గోధుమ పిండి 50 గ్రాములు, పాలు 1/2 లీటరు, తరిగిన బెల్లం 200 గ్రాములు, యాలకులు 4. సరే అండి, జొన్న తాలికలకు కావలసిన పదార్థాలేంటో తెలుసుకుందాం. ఇక మనం తయారు చేయడం ఎలానో తెలుసుకుందాం. ముందుగా జొన్న పిండిని, గోధుమ పిండిని గోరువెచ్చని నీటితో కలిపి ముద్దగా చేయాలి. ఆ ముద్దను 10 నిమిషాలు పాటు ఆవిరి మీద ఉడికించాలి. ఇడ్లీ పాత్రలో కానీ కుక్కర్లో కానీ ఉడికించవచ్చు. బెల్లం తురుముకు కొంచెం నీరు కలిపి కరిగేంత వరకు పొయ్యి మీద ఉంచి పాకంగా మారిన తరువాత దించాలి. పిండి ముద్దను మరుగుతున్న పాలలో వేసి ఉడికించాలి. తరువాత వాటిని మురుకుల గొట్టంలో పెట్టి తాలికల్లా ఒత్తాలి. ముందుగా మనం తయారు చేసుకున్న బెల్లం పాకంలోకి వేసుకోవాలి. చివరిగా సువాసన కోసం యాలకుల పొడిని వేసి పొయ్యి మీద నుంచి దించాలి. కావాలనుకుంటే రుచి కోసం జీడిపప్పు, ఎండుద్రాక్ష కూడా వేసుకోవచ్చు. మీకోసం జొన్న తాలికల తయారీ విధానం మరోసారి రాసుకోండి. ముందుగా జొన్న పిండిని, గోధుమ పిండిని గోరువెచ్చని నీటితో కలిపి ముద్దగా చేయాలి. ఆ ముద్దను 10 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి. ఇడ్లీ పాత్రలో గాని కుక్కర్లో గాని ఉడికించవచ్చును. బెల్లం తురుముకు కొంచెం నీరు కలిపి కరిగేంత వరకు పొయ్యి మీద ఉంచి పాకంగా మారిన తర్వాత దించాలి. పిండి ముద్దను మరుగుతున్న పాలలో వేసి ఉడికించాలి. తరువాత వాటిని మురుకుల గొట్టంలో పెట్టి తాలికల్లా ఒత్తాలి. ముందుగా మనం తయారు చేసుకున్న బెల్లం పాకంలోకి వేసుకోవాలి. చివరగా సువాసన కోసం యాలకుల పొడిని వేసి పొయ్యి మీద నుంచి దించాలి. కావాలనుకుంటే రుచి కోసం జీడిపప్పు, ఎండుద్రాక్ష కూడా వేసుకోవచ్చు. అందరూ రాసుకున్నారు కదా రుచికరమైన వేడి వేడి జొన్న తీపి తాలికలు ఎలా తయారు చేసుకోవచ్చునో? వచ్చే వారం మరో వంటకంతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.
విజ్ఞానగని శీర్షికకు స్వాగతం. ముందుగా గత వారం ప్రశ్నలు, వాటికి సమాధానాలు, విజేతల వివరాలు తెలుసుకుందాం. గత వారం మొదటి ప్రశ్న: సౌరశక్తితో భక్తులకు అన్న ప్రసాదాలు తయారు చేసే దేవస్థానం ఏది? సమాధానాలు: ఏ తిరుత్తణి, బి తిరుపతి. దీనికి సరైన సమాధానం బి తిరుపతి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రపంచంలో అతిపెద్ద ఎండపొయ్యి ఉంది. దాంతో 106 పారాబాలిక్ కాన్సన్ట్రేటర్లతో సౌర విద్యుత్ని 180 డిగ్రీ సెల్సియస్ వద్ద గ్రహించి 40,000 కేజీల ఆవిరిని ఉత్పత్తి చేసి 30,000 మంది భక్తులకి భోజన సదుపాయాలు జరుగుతాయి. ఇది ప్రతిరోజు జరుగుతుంది. ఈ ఏర్పాటు సత్ఫలితాలనివ్వడంతో మరో 6 చోట్ల ఇలాంటివి ఏర్పాటు చేశారు. ఎంతో గ్యాస్ మరెంతో విద్యుత్ ఆదా అవ్వడమే కాదు, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. గత వారం 2వ ప్రశ్న: ప్రపంచంలోనే అతిపెద్ద సౌరశక్తి నుండి నేరుగా విద్యుచ్ఛక్తిని తయారు చేసే ఫోటోవోల్టాయిక్ కేంద్రం ఎక్కడుంది? సమాధానాలు: ఏ గుజరాత్, బి మహారాష్ట్ర. దీనికి సరైన సమాధానం ఏ గుజరాత్. ఎందుకంటే సూర్యరశ్మి వేడి నుండి జన్మించే శక్తే సౌరశక్తి. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సౌరశక్తిని జనింపచేయవచ్చు. ఇది ఎన్నటికీ తరగని నిధి వంటిది. సూర్యరశ్మిని సౌరశక్తిగా మార్చుకొని దాని నుండి విద్యుచ్ఛక్తిని తయారు చేసుకోవచ్చు. ఇందుకు 2 పద్ధతులున్నాయి. ఒకటి ఫోటోవోల్టాయిక్ విధానం, మరొకటి సన్ ట్రాకర్ విధానం. మన దేశంలో 221 మెగావాట్ నిచ్చే చరంకా సోలార్ పార్క్ ని గుజరాత్ రాష్ట్రం పటాన్ జిల్లా చరంకా గ్రామంలో 2,000 హెక్టార్లలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫోటోవోల్టాయిక్ పవర్ స్టేషన్. ఈ విధానంలో కుంభాకర దర్పణాలను ఉపయోగించి దానిపై పడిన సూర్యకాంతిని పరావర్తనం చెందించి సూర్యకాంతిని ఒకే దిశలో ప్రసరించేలా చేస్తారు. అప్పుడు దాని నుండి వచ్చిన శక్తిని గ్రహించి ఆ కాంతి వేడి నుండి విద్యుత్తుని తయారు చేస్తారు. ఇలాంటివి మరొక 19 కేంద్రాలు అమలులోకి వస్తున్నాయి. ఈ 2 ప్రశ్నలకు సరైన సమాధానం పంపిన వారు శ్రీహితులు శ్రీమణి నర్సాపూర్, చెల్లం వెంకరాజం సిరిసిల్ల. మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవ్వరూ లేరు. 2వ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు శివసుబ్రహ్మణ్య శర్మ నర్సాపూర్, ప్రభాకర్ హన్మకొండ, డాక్టర్ స్వరూప దోమలగూడ. వీరందరికీ మా చేనుకబుర్ల తరపున అభినందనలు. ఇక ఇప్పుడు ఈ వారం ప్రశ్నలు. ఈ వారం మొదటి ప్రశ్న: కబాబ్ల తయారీకి, మొక్కజొన్న కండీలు కాల్చడానికి, బట్టలు ఇస్త్రీ చేయడానికి ఇంధనంగా వాడే బ్రికెట్లను వేటి నుండి తయారు చేస్తారు? సమాధానాలు: ఏ వ్యవసాయ వ్యర్థాల నుండి, బి పెట్రోలియం వ్యర్థాల నుండి. ప్రశ్న మరొక్కసారి: కబాబ్ల తయారీకి, మొక్కజొన్న కండీలు కాల్చడానికి, బట్టలు ఇస్త్రీ చేయడానికి ఇంధనంగా వాడే బ్రికెట్లను వేటి నుండి తయారు చేస్తారు? సమాధానాలు: ఏ వ్యవసాయ వ్యర్థాల నుండి, బి పెట్రోలియం వ్యర్థాల నుండి. ఇక ఈ వారం 2వ ప్రశ్న: ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం దేనికి సంబంధించినది? సమాధానాలు: ఏ పేదల విద్యుత్తు సరఫరా, బి పేద మహిళలకు గ్యాస్ కనెక్షన్లు. ప్రశ్న మరొక్కసారి: ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం దేనికి సంబంధించినది? సమాధానాలు: ఏ పేదల విద్యుత్తు సరఫరా, బి పేద మహిళలకు గ్యాస్ కనెక్షన్లు. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే 2వ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9492927422 నంబర్ మరొక్కసారి 9492927422 కి SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేనుకబుర్లలో విజేతలుగా ఉండాలని ఆశిస్తూ ఇక సెలవు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో. చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక, మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.